ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீமத் பரமஹம்ச பரிவிராஜகாச்சாரியா ஸ்ரீ ரங்கராமானுஜியர் சுவாமிவாரு பரியடன చేసిన புண்ணியபூமி விசேஷாலని ప్రతిరోజు గమనిస్తున్నాం. దానిలో భాగంగా ఈవేళ బదరీనాథుని ఆలయంలోని విశేషాలని కొనసాగింపు. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున బదరీనాథ ఆలయ ప్రాంగణంలో ప్రవేశించే ముందు ఇటు పక్కగా ఉన్న ఆచార్య శంకరుల యొక్క చిన్న ఆలయం సందర్శించి ముందుకు వెడదాం అని అన్నారు స్వామివారు. ఇక ఆ తర్వాత విశేషాలని ఇలాగ. బదరీనాథుని ఆలయం మెట్లెక్కి లోపలికి అడుగు పెట్టగానే ముందు గోపురములో సుమారు 3 అడుగులు ఎత్తైన విగ్రహం గరుత్మంతుడిది ఉంటుంది. మనకి వెనుక తిరిగి భగవంతుని వైపు చూస్తూ ఉంటుంది ఆ విగ్రహం. వారికి ఒక మారు నమస్కరించి లోపలికి ప్రవేశించి ప్రదక్షిణంగా తిరుగుదాం. ఆలయం చాలా చిన్నదని చెప్పుకున్నాం. అంతా కలిపి మన ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న ఆలయాలంతా కూడా ఉండదు. గర్భగుడిలో ప్రవేశించే ముందర ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం న్యాయం ఒకసారైనా. ఆ ప్రదక్షిణలో ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. వస్త్రాది అలంకరణ తీరు దక్షిణ దేశం కన్నా భిన్నంగా ఉంటుంది. కనుక ఎంతవరకు అలంకారమో, ఎక్కడ విగ్రహ ముఖారవిందం ఉన్నదో పరీక్షగా చూస్తే గానీ తెలియదు. ఒకసారి ఆ తల్లికి నమస్కరించి అక్కడ ముందుకు సాగాలి. పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం, పక్కని వెండిరేకు తాపడం చేసిన ఒక బదరీనారాయణుని విగ్రహం కూడా ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం విశేషం ఏమీ లేదని అందరూ అన్నారు. కానీ బదరీనారాయణుని విగ్రహం ప్రతిష్ట చేసినది వీరే అని కొందరు చెప్పారు. లోపల గర్భగుడిలో ఉన్న స్వామి స్వయంభువు, ఇది ప్రతిష్ట చేసిన మూర్తి అని తేడా కూడా చెప్పారు. కానీ ఆలయ అర్చకులు ఈ మూర్తికి ఏమీ విశేషం లేదని చప్పరించేశారు. అటు తరువాత ఆచార్య శంకరుల వారి గద్దె, అంటే కూర్చునే స్థలం, వారి శిష్యుల విగ్రహంతో సహా కనిపిస్తాయి. ఆ తరువాత ప్రత్యేక కార్యక్రమాల సేవల రసీదులు వ్రాయించుకునే ఆఫీసు, తరువాత చిన్నజీయరు స్వామివారు సమర్పించిన నరనారాయణాది రజిత విగ్రహాలు, భజన స్థలము ఉన్నాయి. మరి కొంచెం ముందుకు రాగానే అభిషేక తీర్థం గర్భగుడిలోంచి బయటకు వచ్చే మార్గం, దాని ఎదురుగా ఘంటాకర్ణుడి విగ్రహం, తర్వాత హోమగుండం, ఇలా ఉన్నాయి. ఇక్కడితో ఈ ప్రదక్షిణం పూర్తయ్యింది. టికెట్ ఉండి ప్రత్యేక సేవలు చేసుకునే వారందరూ లక్ష్మీదేవి సన్నిధికి ఎదురుగా ఉన్నారు. గర్భగుడి ద్వారంలోంచి లోపలికి ప్రవేశించాలిట. ఇతరులు ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత గరుత్మంతుని ఎదురుగా ఉన్న ద్వారంలోంచి ప్రవేశించవచ్చు. ఆలయ గోపురానికి శిల్పం ఏమీ కనిపించదు, కానీ స్తంభాలకి ఉన్న శిల్పాలు మాత్రం కొంత బాగున్నాయి. ప్రహరీ గోడ రిపేర్ వర్క్స్ జరుగుతోంది ప్రస్తుతం. గర్భగుడి లోపల పెద్ద విశాలంగా ఉండదు, కానీ 30 నుంచి 40 మంది సులువుగా ఏకకాలంలో దర్శనం చేసుకోవచ్చు. హుండీకి, గర్భగుడికి, లోపలి ద్వారానికి మధ్యగా ఉన్న స్థలంలో ఉభయదారులని, ప్రత్యేక గౌరవం ఇవ్వవలసిన వారిని కూర్చోబెట్టేస్తున్నారు. ఆర్జిత సేవలు, అంటే డబ్బు కట్టి చేసుకునేటువంటి సేవలు, ఇవి జరుగుతున్నప్పుడు డబ్బు కట్టిన వారిని ముందుగా కూర్చోబెట్టినా అందరూ దర్శనం హాయిగా చేసుకోవచ్చు. ఏమీ అనరు ఎవరిని. కూర్చోబెట్టే స్థలానికి 2 వైపులా చిన్న అరుగుల మీద స్థానిక ఆలయ పండితులు కాబోలు వాళ్ళు అక్కడే కూర్చొని పారాయణాలు చేస్తూ కనిపిస్తారు. లోపల గర్భగుడిలో వెండి బంగారాలతో చేసిన ఒక పెద్ద మందిరం, మధ్యగా బదరీనారాయణులు వేయించేసి ఉంటారు. మూర్తి మహా అయితే 2 అడుగులు ఎత్తు ఉంటుందేమో అంతే. ఆ పైన ఇంచుమించు అంత పొడవు అంత వెడల్పు ఉన్న ఒక పెద్ద బంగారు కిరీటం, ధగధగలాడుతూ రత్నాలు వజ్రాలు తలుకుమంటూ ఉన్నదానిని ధరించి ఉంటారు స్వామి. ఇంకా ఇతర అలంకరణలు ఉన్నాయి. అందుచేత తొలి దర్శనం కిరీటం మీదకే దృష్టి పెడుతుంది. జాగ్రత్తగా పరిశీలన సేవిస్తే కానీ స్వామి ముఖారవిందం స్పష్టంగా గోచరించదు. చతుర్భుజుడై శంఖచక్రాది ఆయుధములతో ప్రసన్నముఖంతో పద్మాసనములో కూర్చొని వేంచేసి ఉన్నారు స్వామి. స్వామిని స్పష్టంగా సేవించాలంటే తెల్లవారుజామున 4-4:30 ప్రాంతంలో జరిగే అభిషేక దర్శనం, అంటే నిర్మాల్య దర్శన సమయం చాలా శ్రేష్టం. అన్ని ఆభరణాలు తొలగించగా తెర వేయకుండానే జరిగే అభిషేకం అది. చక్కటి అలంకారం చక్కగా సేవించవచ్చు. లేదా రాత్రి 8-8:30 ప్రాంతంలో శయనహారతి జరుగుతుంది. అదైనా పర్వాలేదు. బదరీనారాయణుడికి కుడివైపున పెద్దగా ఉండే పంచలోహపు లేదా బంగారం ఒక ముఖం కనిపిస్తుంది. అది కుబేరుడిది. అక్కడికి దగ్గరే కదా ఆయన పట్టణం, అదే అలకాపురి. ఆ పేరుతోనే అలకనంద నది కూడా బయలుదేరింది. కుబేరుడి పక్కనే వెండితో చేసిన గణేశుడు కూడా ఉన్నారు. ఆ ముందర గరుత్మంతుడు ఒక కాలి మీద కూర్చొని సేవించుకుంటున్నారు. స్వామి ఎడంవైపు ఉద్ధవుడు, అంటే కృష్ణునికి సోదరుడు వరుసకి. ఆ పక్కన నరనారాయణులు, కాస్త ముందుగా నారదముని. 2-3 దర్శనాల్లో అయితేనే అంతా స్పష్టంగా సేవ సాయించుకోవడానికి వీలుంటుంది. ఇంకా జాగ్రత్తగా సేవిస్తే శ్రీదేవి భూదేవులు కూడా మనకి సేవ సాయిస్తారు. మలయాళ అర్చకుల ఆచారం ప్రకారంగా జరిగే ఆరాధనతో పాటుగా చలి ప్రదేశం అవడం వలన అర్చకులు వగైరాలు అందరూ కోట్లు చొక్కాలతో కూడా ఉండడం కాస్త మనకి వింతగా అనాచారంలాగా అనిపిస్తుంది. కానీ సంభాళించుకోవాలి. ఇక నరనారాయణులు, వీరి గురించి తెలుసుకుందాం. నరనారాయణులుగా నారాయణమూర్తే అవతరించారు బదరీలో. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం ద్వారా లోకంలో అందరికీ అందించాలి అని ముఖ్య ఉద్దేశం. ఈరోజుకి వారి ఇరువురు మన కోసం నరనారాయణ పర్వతాలుగా పర్వత రూపంలో జపం చేస్తూనే ఉన్నారని ప్రసిద్ధి. సహస్రకవచుడు అనే ఒక రాక్షసుడు రావణాదుల్లాగానే 10,000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి వ్యక్తి. 10,000 సంవత్సరములలో తనతో యుద్ధం చేస్తే గాని తన ఒక కవచం బద్దలు కాకూడదని, అలాంటి కవచాలు 1,000 తనకు కావాలని, ఆ 1,000 కవచాలు పగిలే వరకు తాను చావకూడదని వరం పొందాడు. తర్వాత కథ మామూలే. అతడింకా లోకాల్ని బాధించడం ప్రారంభిస్తే దేవతలు మొర్రోమంటూ నారాయణమూర్తిని ఆశ్రయిస్తే ఆయన తానే నరుడిగా తానే నారాయణుడిగా అవతరించి 10,000 సంవత్సరములు ఒకరు తపస్సు చేస్తూ ఉంటే 10,000 సంవత్సరములు ఇంకొకరు యుద్ధం చేస్తూ ఆ సహస్ర కవచుని 999 కవచాలు బద్దలు కొట్టేశారు. క్రమంగా 1,000వ కవచం వచ్చేటప్పటికల్లా వాడు పారిపోయి ద్వాపరయుగంలో కర్ణుడిగా సహజ కవచ కుండలాలతో మరలా దుష్ట ప్రవర్తన ప్రారంభించేస్తాడు. ఆ నరనారాయణులే మరలా అర్జునుడు కృష్ణుడుగా అవతరించి వాణ్ణి అంతమొందిస్తారు. అందుచేత ఈ క్షేత్రం బదరీనారాయణుల స్వయం వ్యక్త క్షేత్రమనే కాకుండా అష్టాక్షరీ మంత్ర ఉపదేశం జరగడం వల్ల కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఘంటాకర్ణుని చరిత్ర మరింత స్పష్టత కలిగిస్తుంది బదరీనారాయణుని విశిష్టత విషయంలో. ఆ ఘంటాకర్ణుడి వృత్తాంతం ఏమిటి అంటే, ఈ ఘంటాకర్ణుడు కుబేరుని యొక్క అనుచరగణంలోని వాడు. చేసిన పాపాల వలన పిశాచురూపం వచ్చింది. కానీ ఏం గొప్ప శివభక్తుడు, చాలా తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు. వరం కోరుకోమన్నాడు ఈయన, మోక్షం కావాలన్నాడు ఆయన, అది తప్పితే ఇంకేదైనా ఇవ్వడానికి నాకు శక్తి ఉందన్నాడు ఆయన, అది తప్పితే ఇంకొకటి వద్దన్నాడు ఈయన. అయితే మోక్షం ఇవ్వగల విష్ణువు ప్రస్తుతం కృష్ణుడుగా బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు కనుక వెళ్ళి ప్రార్థించమన్నాడు ఆయన, హతాశుడైపోయాడు ఈయన. చెవులకి గంటలు కట్టుకునేవాడు కనుకనే వీడికి ఘంటాకర్ణుడు అని పేరు. గంటలు కట్టుకోవడం ఎందుకంటే విష్ణునామం చెవిన పడకుండా ఉండాలని. అంతటి విష్ణు వైష్ణవ ద్వేషి, ప్లస్ శివభక్తుడు కూడా. ఇక తప్పనిసరి బదరికాశ్రమం వచ్చి అక్కడప్పుడు తపస్సు చేసుకుంటున్న కృష్ణుడి వలన మోక్షాన్ని పొందుతాడు ఈ ఘంటాకర్ణుడు. ఆయనే బదరికాశ్రమ క్షేత్రపాలకుడు. స్థానికులకి ఈ ఘంటాకర్ణుడు ఒక ఆదర్శ పురుషుడేమో అనిపించింది. వారితో మాట్లాడుతూ ఉంటే, 1-2 సంవత్సరాల క్రితం ఘంటాకర్ణుడికి యజ్ఞం కూడా జరిగిందట ఇక్కడ, అంటే మానా గ్రామంలో. ఇక మానా గ్రామం గురించి కొంత తెలుసుకోవాలి. ఇది టిబెట్ సరిహద్దు వైపు ఉండే మన దేశపు ఆఖరి గ్రామం. ఈ భారత పరిక్రమణలో మేము ఇంకా ఆ ఊరికి వెళ్ళలేదు. ఆ ఊరి వారందరినీ భుటియాలు అంటారట. వీరు ఒకప్పుడు మానా కనుమ ద్వారా టిబెట్ నుంచి ఉప్పు, రత్నాలు వగైరా అనేక రకాల ద్రవ్యాలను తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవారు. కనుమని మిలిటరీ ఆక్రమించవలసిన రావడంతో వీరిలో చాలామంది కూలీ పనులకి, శాలువలు, స్వెట్టర్లు అమ్మకాలకి గైళ్లుగాను వృత్తుల్లోకి దిగారు. ఆ గ్రామం వారు కూడా నవంబరు, ఏప్రిల్ సమయంలో ఇళ్ళు ఖాళీ చేసి బదరిలో వారిలాగానే పాండుకేశ్వరం, జోషిమఠ్ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఈ గ్రామం బదరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, కార్లు వెళ్లే రోడ్డు ఉంది. ఇక అష్టాక్షరి క్షేత్రం గురించి తెలుసుకోవాలి. ఆ విషయాన్ని రేపటి రోజున గమనిద్దాం. అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్ళ వారు, హైదరాబాదు. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః.